ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ನಮ ಶಿವಾಭ್ಯಾಂ ನವ ಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರ ಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. చూస్తూ ఉండగానే కార్తీక మాసంలో ఏకోన వింశతి దివసంలో అడుగుపెట్టాం, అనగా 19వ రోజులోకి అడుగుపెట్టాం. సాధారణంగా రోజు అనకుండా దివసము లేక దినము అని ఎందుకు అంటున్నామంటే, ఈ రోజు అనేది అన్యభాషా పదం, అది తెలుగు సంస్కృత పదం కాదు. అందుకే రోజు అంటే కానీ తెలియటం లేదు కాబట్టి మళ్ళీ రోజు అని గుర్తుచేస్తున్నాం. కానీ దినము లేక దివసం అనాలి. ఈ దినము అనే శబ్దం కూడా కర్మగాలి కొంతమంది నోట్లో పడేది పాడైపోయింది. కానీ నిజానికి దినము అంటే చాలా దినరాజు అని పేరు. దినేశుడు, దినరాజు, దినకరుడు అని సూర్యుడికి ఎందుకు పేరు అంటే పగలంతటికీ ఆయన రాజు. పగలు ఆయనే కలిగిస్తున్నాడు, ఆయన లేకపోతే పగలు లేదు. అన్ని మంచి మంచి పదాలు క్రమంగా ఎందుకో తెలియదు కానీ మానవులు పాడు చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా 19వ దినము, 19వ దివసము అనాలన్నమాట. సరే, కాసేపు భాషా విషయాలు పక్కన పెడితే అప్పుడే కార్తీక మాసం మహావేగంగా గడిచిపోతున్నది. ఈరోజు కూడా పొద్దుటే లేవండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు 19వ రోజు లేచేటప్పుడు గణపతిని తలుచుకుని లేవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తలుచుకోండి ప్రత్యేకంగా చెప్పినప్పుడు అలాగే చెయ్యండి. ఎలాగూ ఈ పురాణం ముందు రోజే మీకోసం వస్తుంది కదా, ఒకరోజో రెండు రోజులో ముందే ఈ పురాణం మీకోసం మా వాళ్ళు యూట్యూబ్లోనో ఐట్యూబ్లోనో పెడుతున్నారు, అందులో చూస్తున్నారు కనుక మీకు ఎన్నో విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. 19వ దినము గణపతికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ రోజు లేస్తూనే గణపతికి నమస్కారం లేదా గణేశాయ నమః అనుకుంటూ లేవండి. భగవన్నామస్మరణ పూర్వకంగా లేవాలి. ఈరోజు భక్తితో గణపతిని తలుచుకోండి. అనంతరం కాలకృత్యాదులు తీర్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక స్నానం ఆచరించడానికి వెళ్ళండి. చాలా పర్యాయాలు చెబుతూనే వచ్చాను, సూర్యోదయానికి ముందు చేస్తేనే అది కార్తీక స్నానం అనే విషయం ఇప్పుడు కూడా అలాగే చెబుతున్నాను. మన కోసం భగవంతుడు ఇచ్చిన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాకు అవకాశం లేదు బాబోయ్ అని బాధపడేటటువంటి వాళ్ళు ఎలాగో చేయలేకపోతున్నారు పాపం. ఎందుకంటే రాత్రంతా ఉద్యోగాలు చేసి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు కొందరు? ముఖ్యంగా పాపం రాత్రిపూట గస్తీ తిరిగేటటువంటి రక్షక భటులు, ఈ కార్లు అవి డ్రైవ్ చేసుకునేటటువంటి వాళ్ళు, నడుపుకునేవాళ్ళు, రైళ్లు నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పాపం ఆ ఉద్యోగ ధర్మం వల్ల చేయలేరు. ఆ ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు మాత్రం తెల్లవారుజామున లేవండి. తప్పక సూర్యోదయమునకు ముందు కార్తీక స్నానం చేయండి. కాలకృత్యాదులు తీర్చుకొని కుదిరితే నది దగ్గరకో లేకపోతే కాలువ దగ్గరకో నూతి దగ్గరకో వెళ్ళండి. అవి ఇవి కాకపోతే ఇంట్లోనే చేయండి. ఇప్పుడు మాకే కాలువలు లేకుండా అయిపోయాయి. ఒకప్పుడు మాకు చాలా దగ్గర కాలువలు ఉండేవి, ఇప్పుడు కాలువల్లో నీళ్ళు ఎండిపోయాయి. ఫ్యాక్టరీలు, కాలుష్యాలు, గోదావరి కాలువల్లో స్నానం చేయాలంటే ఇప్పుడు ఒళ్ళంతా దురదలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎవరూ ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి నదులు కాలువలు దగ్గరలో అందుబాటులో లేకపోతే ఇంట్లోనే మీ స్నానాగారంలో, అంటే బాత్రూములు అలా చెబితే కానీ స్నానాగారం అంటే కూడా అర్థం కావట్లేదు ఈ వచ్చిన చాలామందికి. బాత్రూములోనే నీళ్ళు ఇప్పుకొని పెట్టుకుని గంగా 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 అనుకుని స్నానం చేయండి. ఇన్ని ఆవు పాల చుక్క కానీ కొద్దిగా పసుపు కానీ వేస్తే అది గంగాజలంతో సమానము అని మహానుభావుడు సౌనకుడు చెప్పాడు. సౌనక సంహితలో సూతుడి ద్వారా 18 పురాణాలు విన్న సౌనకుడు చెప్పిన మాట మనం నమ్మాలి. కాబట్టి గంగా గంగా అనుకుంటూ ఆ గంగాజలం కింద భావించి అందులో ఇన్ని పాలు లేక పసుపు వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి. గంగా స్నానం చేసిన ఫలితం పొందుతారు. అనంతరం విభూతియో ఊర్ధ్వపుండ్రాలో కుంకుమో ధరించి మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి. కార్తీక మాసంలో తప్పక శివకేశవులు ఇద్దరిని దర్శనం చేసుకోవాలి. అందుకే ఇటు శివాలయం అటు విష్ణు ఆలయం రెండు ఆలయములను దర్శించుకోమని పెద్దలు చెప్పారు. మన అదృష్టం బాగుండి ఒకే ప్రాంగణంలో ఒక పక్కన విష్ణు సంబంధమైన ఆలయం, ఒక పక్కన శివుడికి సంబంధించిన ఆలయం ఉంటే ఇంకంతకంటే అదృష్టం ఉన్నది. ఇప్పుడు మా ప్రణవపీఠంలో ఒక పక్కన రామాలయం ఉంటుంది, పక్కనే శివుడు ఉంటాడు, మధ్యలో అమ్మవార్లు ఉంటారు, నవగ్రహాలు ఉంటారు, గణపతి ఉన్నాడు, అందరూ ఉన్నారు. అలా ఆలయాల సమాహారం ఉన్నప్పుడు ఇటు శివుడి దగ్గర దీపం వెలిగించండి, అటు ఆ రాముడి దగ్గర వెలిగించండి, ఇటు గణపతి దగ్గర వెలిగించండి. అన్ని చోట్ల వెలిగించే శక్తి లేని వాళ్ళు ఎక్కడో ఒక్క చోట మాత్రం తప్పక దీపం వెలిగించండి. ఈ 19వ దినము గణేశ పూజ తప్పక చెయ్యండి. తులసీదళము తప్ప ఇంకా ఏ దళములతో అయినా ఈ రోజున గణపతిని భక్తితో పూజించండి. ఓం గం 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 గణేశాయ నమః అనే మంత్రం చాలా గొప్పది. ఆ మంత్రం గురూపదేశం పొంది చెయ్యండి. అలా గురూపదేశం లేనటువంటి వాడు గణపతికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి, లేదా సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ శ్లోకం చదువుకోండి, లేదా ఇప్పుడు నేను చెప్పాను కదా వినండి, వింటూ పూజ చేసుకోండి. ఒక్కోసారి మేము చెప్పాం, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సోర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇవి అద్భుతమైన నామాలు, ఈ 16 నామాలు. ఈ నామములు చదువుతూ గరికతో కానీ తెల్ల పువ్వులతో కానీ మందార పుష్పాలతో కానీ ఈ పువ్వులతో గణపతికి అర్చన చేయండి. తెల్ల బియ్యంతో కూడా అర్చన చేయండి. అక్షతలుగా పసుపు కలిపి నక్షత్రాలు కాకుండా శ్వేతాక్షతలతో కేవలం తెల్ల బియ్యం నీళ్లలో కలిపేసి వాటితో కూడా అర్చన చేయండి. ఈరోజు గణపతికి కుడుములు పోసి నైవేద్యం పెట్టగలిగితే ఇంక వాడు చాలా అదృష్టవంతుడు. కుదిరితే ఉండ్రాళ్ళు చేస్తారే వినాయక చతుర్థికి, అవి నివేదన చేయండి. అవి చేయడం కుదరకపోతే బెల్లపు ముక్క, అటుకులు, చిమ్మిలి అంటే నువ్వు పప్పు బెల్లము కలిపి బాగా నూరినటువంటి వద్ద చిమ్మిలి అంటారు, చాలా మంచిది, అది బాగా నూరాలి, రోట్లో నూరాలి, మిక్సీల్లో వేయకూడదు. కాబట్టి ఒక రోలో ఏదో ఒకటి కొనుక్కోండి, ఒక చిన్నవి దొరుకుతున్నాయిగా, అందులో మన చేతితో చక్కగా నూరాలన్నమాట ముద్ద. ఆ ముద్దల్ని, చిమ్మిలి ముద్దని, చలివిడిని నైవేద్యం పెట్టండి. మళ్ళీ చెబుతున్నాను, కుదిరితే కుడుములు లేదా చిమ్మిలి అనగా నువ్వు పప్పు బెల్లం కలిపిన ముద్ద, చలిమిడి, కాస్తంత పానకం, ఇవి పెట్టండి. బెల్లం ముక్క తప్పనిసరిగా పెట్టాలి గణపతికి, అంతో ఎంతో బెల్లం ముక్క పెట్టాలి. ఇంత ప్రసాదం కదండి, ఇవేం పెద్ద ఎక్కువ ఇన్నిని పెట్టకర్లా, ఈ మాత్రం పెట్టినా చాలు. ఎందుకంటే 10 మందికి పెట్టాలని కోరుకుంటే ఎక్కువ చేసుకోండి కానీ, లేకపోతే ఈ మాత్రం చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు తినండి. అసలు కార్తీక మాసంలో నువ్వు పప్పు బెల్లము కలిపిన ముద్ద తింటే శరీరంలో ఒక రకమైన అద్భుతమైన శక్తి వస్తుందండి. పురుషులకి ఎన్నో రకాల దివ్యశక్తులు ఇస్తుంది అది, స్త్రీలలో గర్భ శుద్ధి కలగజేస్తుంది. అందుకే ఈ కాలంలో నాగులు చదువుతున్నాడు వాటినాడు చిమిలి తినండి అన్నారు. చిమిలి తినడం వల్లే వాళ్ళందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు. నువ్వులకి ఎన్ని శక్తులు ఉన్నాయో చాలాసార్లు మీకు ఆయుర్వేదంలో చెప్పారు, డాక్టర్లు చెబుతారు. కాబట్టి అవి వినండి, అవి తినండి, కొంచెం చలిబెడి తినండి. ఈ పూట నువ్వు పప్పు దానం చెయ్యండి, తర్వాత బెల్లం దానం చెయ్యండి. స్వయం పాకంలో నువ్వు పప్పు పెట్టండి. నువ్వు పప్పు కొందరు తీసుకోరు కనుక అది విడిగా పెట్టండి, చేతికి ఇవ్వకండి. ముడి నువ్వులు కాదు, నల్ల నువ్వులు కాకుండా నువ్వు పప్పే చేయండి. కుడుములు దానం చేయండి. కుదిరితే పుచ్చుకుంటే జంతికల దానం చాలా మంచిదట. జంతిక తింటే గొంతుకి బాగుపడుతుందని చేస్తానులేండి. అందులో మంచి జంతికలు దానం చేయడం చాలా మంచిది. ఏది స్వయం పాకంతో పాటుగా 3 ఆకులు లేకపోతే 1 ఆకు, ఎవరో ఒకళ్ళకైనా దానం చేయడం పెద్ద కష్టం కాదు కదా. కాసిన బియ్యం, పప్పు, ఉప్పు, కూరలు మనకి తోచినవన్నీ పెట్టుకోండి, ఇవి ఇవ్వండి. మరొకసారి చెప్తాను, ఈ స్వయం పాకంలో ఉల్లిపాయ ఎప్పుడు పెట్టకండి. అసలు సహజంగా కార్తీక మాసంలోనే ఉల్లిపాయ నిషేధం. ఉత్తర రోజుల్లో తినచ్చు కానీ, తినచ్చు అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి తినచ్చు కానీ, ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ పనికిరాదు. అందున 19వ రోజట ఎంతటి దౌర్భాగ్యుడైనా కొన్ని నియమాలు పాటించమన్నారు అండి. అన్ని రోజులు పాటించలేకపోయినా ఈ 19వ రోజు ఏం చేస్తారు, ఉల్లిపాయ తినకండి, చేపలు తినకండి, మాంసం తినకండి, కనీసం కొన్ని రోజులైనా విడిచిపెట్టండి. మద్యం ఈ ఒక్కరోజు తాకండి. రోజు తాగచ్చని కదా, అక్కడ వెళ్ళే దానికి అడ్వాంటేజ్ తీసుకోమట్లా. పరమ బలహీనులు కొందరు ఉంటారు, అటువంటి తాగుబోతు కూడా ఇక నిరంతరం పొద్దున సాయంత్రం తాగేవాడు కూడా ఈ 19వ మానేస్తే పుణ్యాత్ముడు అవుతాడు. ఆ వంకతో క్రమంగా మిగతా రోజులు కూడా మానేస్తే చాలా మంచిది. కొంతమంది చూడండి 45 రోజులు దీక్ష తీస్తున్నారు. ఆ దీక్షాకాలంలో అయ్యప్ప దీక్షలో ఎంత నియమంతో ఉంటున్నారు మరి. ఆ రోజుల్లో అసలు నేల మీద పడుకోవడం, సన్నీళ్ళ స్నానం చేయటం, తాగుడు అన్నీ మర్చిపోతున్నారు. ఏ ఆ టైంలో నియమం పాటిస్తున్నాం కదా, 40 రోజులు అయ్యాక కూడా మానేస్తే ఎంత లాభం అండి మనకి, మన శరీరానికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. 40 రోజులు దీక్ష, అక్కడ మాల తీసి పక్కన పెట్టగానే టుబుక్కుని తాగేస్తే ఉపయోగం ఉంది, దానికోసమే ఏదో బాధపడుతున్నట్టుగా. మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నాకు నమ్మకం ఏంటంటే ఈ దీక్షాపురు లేని భక్తుల్లో చాలా శక్తులు ఉన్నాయి, వాళ్ళు దాన్ని వినియోగించుకోవటం లేదు. మహాత్ముల మీరు అలా 40 రోజులు దీక్షతో అన్నీ విడిచిపెట్టిన వారు తర్వాత కూడా మానేసి మిమ్మల్ని మీరు కాపాడుకుని కుటుంబాన్ని కాపాడుకోండి. ఇది మాలాంటి గురువులకు మీరు ఇచ్చే వరం అన్నమాట. మేము లోకశ్రేయస్సు కోసం బతుకుతున్న వాళ్ళం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అనారోగ్యాలతో అందరూ పాడైపోయి ఆర్థికంగానూ శారీరకంగానూ పాడైపోతే మేము చూడలేము. అందుకే ఎవరైనా అలా ఉంటే బాగుపడడం చెబుతూ ఉంటే కొందరు కోపం వస్తూ ఉంటుంది. అది కోపం వచ్చినా చెప్పక తప్పదు మరి. నాయనలారా జీవహింస చెయ్యొద్దురా, తాక్కండిరా బాబు, ఆ చుట్టా బీడీ సిగరెట్ల వల్ల పాడైపోతారని చెప్పడం మా ధర్మం. అది ఎంతో కొంతమంది విని బాగుపడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి అందరూ కూడా ఈరోజైనా అన్ని వ్యసనాలు విడిచిపెట్టి కాస్త నేల మీద చాప వేసుకుని పడుకోండి. ఈరోజు కనుక కుదిరితే శనగలు కానీ శనగపప్పు కానీ, శనగపప్పు మరీ మంచిదట, శనగపప్పు కందిపప్పు ఈ రెండు దానం చేయండి. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి ఇంత అన్నం ముద్ద పెట్టండి, కాస్త నెయ్యి ఇవ్వండి. ఇవన్నీ పుణ్యకార్యాలే. 10 మంది సంతోషిస్తే మనం సంతోషించినట్టే కదా. దీపం వెలిగించండి, ఆవునేతి దీపం వెలిగించండి, దీపదానం చేసుకోండి. మన శక్తిని బట్టి దీపదానమే, అంతకంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే అందరూ బంగారపు కుందుల్లో దీపం వెలిగించలేరు. దీపానికి కఠోర నియమం ఒకటి ఉన్నది, అది మాత్రం చాలాసార్లు చెబుతాను, మళ్ళీ మర్చిపోకండి. దీపం వెలిగించేటప్పుడు ముందు ప్రమిద తీసుకోండి, అందులో 3 ఒత్తులు తప్పక వెయ్యండి. కార్తీక మాసంలో ఈ నియమం తప్పక పాటించండి, ఒత్తప్పుడు పాటించండి, ఇప్పుడు పాటించండి, ఇది కాదనకండి. 2 ఒత్తులు అసలు ఎప్పుడు వద్దు, 3 వెయ్యండి. ముందు నెయ్యి పొయ్యండి, తర్వాత 3 ఒత్తులు వెయ్యండి, అప్పుడు దీపం వెలిగించండి. దీపరాజాయతే నమః అనే మంత్రం చెప్పండి, మీకు ఎన్ని లాభాలు అవుతాయో చూడండి. దీపాలు వెలిగించేటప్పుడు చాలామంది చేసే పొరపాట్లు మీరు చేయకండి, ఈ పని చేయండి. ముందే ఒత్తులేసి తర్వాత నెయ్యి పోస్తున్నారు అలా కాదు, ముందు కుంది తీసుకుని అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి అప్పుడు దీపాన్ని వెలిగించండి. దీపరాజాయ తే నమః, దీపరాజువైన నీ కొరకు నమస్కారము అని పలికి అప్పుడు ఆ దీపాన్ని భగవంతుడికి చూపించి కుదిరితే దానం చేయండి. బంగారం అందరూ తెచ్చుకోలేరు కనుక వెండి ప్రమిదలో వెలిగించేనే దానం చేయొచ్చు. బంగారం వెండి రెండూ లేనటువంటి పేదలు పిండి ముద్దలో ప్రమిద పెట్టి దాన్నైనా మట్టి ప్రమిదలో ఉన్నటువంటి దీపం అయినా కొంచెం దక్షిణిచ్చి దానం చేసుకోండి. ఈ దీపదానం భయంకర నరకాల నుంచి మనకి విముక్తి కలగజేస్తుంది. పూర్వం నరకం నుంచి బయటపడడానికి పితృదేవతలు కూడా తరించడానికి ఈ దీపదానం చేసేవారు. ఈ దీపదానం వల్ల ఎప్పుడో నరకంలో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ఆ నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళేవారు అన్నమాట. ఇక ఈ పూట వినవలసిన కార్తీక పురాణ గాథ ఏమిటో చెప్పుకుందాం. నేను చెప్పానుగా కార్తీక పురాణం అనేది ఒక ప్రత్యేకమైన సంకలనమని అనేక పురాణాల్లోంచి తెచ్చామని. ఎంతో పూర్వం ఎవరూ విననటువంటి ఒక గొప్ప కథ చెబుతారు, ఈరోజు వినండి. అత్యంత ప్రాచీన కాలంలో ఒక భయంకరాలు ఉండేది, దాని అసలు పేరు ఏమిటో ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడు అందరితో తగాద పడుతూ ఉండడం వల్ల దానికి కలహకంఠి అని పేరు వచ్చింది. భర్తని తిట్టేది, ఆవిడకు ఒక్కతే కొడుకు, కొడుకుని చెడామడా తిట్టేది. చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర వడ్డీ వ్యాపారాలు చేసి బియ్యాలు తాకట్టు పెట్టుకుని, బిందులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చి 1 రూపాయికి 10 రూపాయలు వడ్డీ వసూలు చేసి మహాపాపాలు చేసింది. ఆ పాపాత్మురాలి పాపాలకి అంతు లేకుండా అయిపోయింది. బహుశా ఎంత క్రూరుడైన దొంగవాడైనా ఆవిడ చేసిన పాపాలు చేయలేడము, అంత పాపం చేసిందిట. మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టుకుని 1,000 రూపాయలు ఖరీదు చేసే బంగారపు మంగళసూత్రం తాకట్టు పెట్టుకుని 10 రూపాయలు 15 రూపాయలు అవసరానికి ఇచ్చి దాని మీద వడ్డీలు వేసి చివరికి వడ్డీలు వాళ్ళు తీర్చలేకపోతే ఆ గొలుసులు కొట్టేసేది. ఇలా 50 సంవత్సరాల వయస్సు దానికి వచ్చింది. ఇంతలో కొడుక్కి యుక్త వయస్సు వచ్చింది, ఓ మంచి సంబంధం వచ్చింది. ఈ పాపిష్టి దానికి బంగారం లాంటి కోడలు వచ్చింది, కోడల్ని కూడా నిప్పును పెట్టి రాచి రంపాలు పెట్టిందిట. ఆ కోడలు పరమభక్తురాలు, కార్తీక వ్రతం చేసేది. కార్తీక మాసంలో వ్రతాలు లేవేమీ లేవు, ఉపవాసం ఉంటే ఉండు. దీపాలు వెలిగించి నెయ్యి ఖర్చు చేసావా తంత దీపదానం అని మొహానికి, అసలు డబ్బు సంపాదించడానికి నేను ఏడుస్తుంటే దీపం దానం చేస్తావా? ఇవన్నీ ఎవరో బతకడానికి కల్పించుకున్నవి కాబట్టి దానాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అనేది. ఉపవాసం చేయనిచ్చేదండో, ఎందుకంటే ఉపవాసం చేస్తే ఒక పూట కాదు రెండు పూట్ల బియ్యం కలిసి వస్తాయని దాని కోరిక అనమాట. మొగుణ్ణి, కోడల్ని, అల్లుణ్ణి, అల్లుళ్ళు వెళ్ళండి, కొడుకుని, వీళ్ళందరినీ బాగా మార్చేసేది, తాను మాత్రం తినేది. ఒరే ఏకాదశి నాడు మొత్తం రోజంతా ఉపవాసం ఉండండి, కోడలు మంచి మాట చెప్పింది అనేది. అంటే డబ్బు సంపాదన కోసం వాళ్ళందరినీ ఉపవాసం ఉంచి తిండి లేకుండా చేసి తాను మాత్రం తినేది. ఈ రకంగా ఈ డబ్బులు కూడా దాచింది. పాపం కోడలు బక్క చిక్కిపోయిందిట. ఇలా ఉండగా ఆ ఊళ్ళో ఒకసారి కర్దముడు అనేటటువంటి ఒక ఋషి వచ్చాడు. ఆయన కార్తీక మాసంలో ఆ ఊళ్ళో మకాం పెట్టాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని శివాలయంలో ఉండమన్నారు. శివాలయాన్ని శుభ్రం చేయించాడు ఆయన. శివాలయంలో దీపాలు వెలిగించాడు కార్తీక మాసంలో. పురాణ కథలు చెప్పేవాడు. ఒకరోజున ఆయన కథ చెబితే చాలా బాగుంటుందట అని అందరూ చెప్పగా దీనికి కూడా కుతూహలం కలిగింది. ఈ కలహకంటికి పురాణం వినడానికి వెళ్ళింది. అప్పుడు ఆయన బతికేది 4 రోజులు, కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయారు, వీరు చచ్చిపోతున్నారు, చచ్చాక భయంకరమైన నరకంలో పడి కుంభీపాకం వంటి నరకంలో పడి నశించిపోతారు, అందులో పడకుండా ఉండడానికి కనీసం ఖర్చు లేని ఒక మాట చెబుతాను, దీపం వెలిగించండి అంటే ఖర్చు అనుకుంటారు కొందరు, అన్నదానం అంటే ఖర్చు అనుకుంటారు కొందరు, కానీ స్నానానికి ఖర్చు లేదు కదా. కార్తీక మాసంలో తెల్లవారుజామున లేవండి, మన అదృష్టవశాత్తు మన పక్కనే కావేరీ నది ఉంది, అందులో స్నానం చేయండి. నేనే సంకల్పం చెబుతాను, దానికి దక్షిణ కూడా ఇవ్వద్దు. స్నానం చేసి పొడి బట్టలతో శివుడికి 3 ప్రదక్షిణలు చేయండి. కార్తీక స్నానం మనిషిని పవిత్రుని చేస్తుంది, మహాపాపాలు తొలగిస్తుంది. కొందరు అడగచ్చు, స్నానం చేసినంత మాత్రం చేతనే ఇంతవరకు చేసిన పాపాలు పోతాయి అని. అది ఈశ్వరుడిచ్చిన వరం, దాన్ని గ్రహించిన వాళ్ళకి తెలుస్తుంది. నాస్తికులకి నేను చెప్పట్లేదు, ఆస్తికులకి చెబుతున్నాను అన్నాడు ఆయన. ఎందుకో ఈ కలహకంటికి అది నచ్చింది కొంచెం. పోతే మనసొమ్మేం పోయే, ఏమీ పోదు, దానం లేదు ఏం లేదు, కేవలం స్నానమే కదా అనుకుని మర్నాడు ఆయనతో పాటు వెళ్ళింది. కోడల్ని అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి స్నానం చేసింది. ఆ నదిలో ఆయన సంకల్పం చెబుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఏ పూర్వజన్మ సుకృతమో ఆ గురువు యొక్క మహాప్రభావమో, ఆ స్నానం చేసినప్పుడు తన మనసు కొంచెం మారిందట. ఎంత హాయిగా ఉంది కార్తీక స్నానం. కాసేపు ములిగేటప్పుడు చలినిపించింది, తర్వాత శరీరానికి ఒక రకమైన ఆహ్లాదం కలిగింది, ఆరోగ్యం వచ్చిందనుకున్నది. తర్వాత పొడి బట్టలు కట్టుకుని కొడుకు కోడలు భర్తతో కలిసి తాను కూడా ప్రదక్షిణ చేసింది. ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు భగవంతుడి అనుగ్రహం ఆవిడ మీద కలిగింది. అందుకే గురువుల దగ్గరికి వెళ్ళాలి. 19వ రోజు గురువులకి ప్రదక్షిణ చేసి గురువు వందనం చెయ్యండి, గురువుకి నమస్కరించండి, లేదా మీ దగ్గరలో గురువు లేకపోతే భక్తితో గురుదేవాయ నమః అనుకోండి, లేదా బలం గురువు ప్రవర్తితం అనుకోండి, మీకు ఎన్ని లాభాలు వస్తాయి మీకే తెలుస్తుంది. ఆ గురు కటాక్షంతో ఆవిడ మనస్సు మారింది. వెంటనే ఆవిడ ఆయన కాళ్ళకి నమస్కరించి, స్వామి ఎన్నాళ్ళయింది ఎప్పుడు నేను ఎవరికో రూపాయి దానం చేయలేదు, అసలు నాకు ఈ వ్రతాలంటే ఇష్టం ఉండేది కాదు, ఏముందో తెలియదు మీ వాక్కులో, మీ వాంగ్ మహిమ వలన నా మనస్సు మారి స్నానం చేశాను. స్నానం చేశాక ఈ గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నేను ఇదివరకు ఎన్ని పాపాలు చేశానో గుర్తొచ్చింది, ఆ పాపాలు చేసినందుకు మనస్సు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది, నన్ను క్షమించండి, నేను చాలా పాపాలు చేశాను, నేను ఇచ్చే దానం స్వీకరించండి, నన్ను అనుగ్రహించండి అందిట. అంత పిసిరుగొట్టు మనస్సు మారిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా మేము సన్యాసులం, ఋషులం, దానాలు స్వీకరించం, కానీ నువ్వు ఒక పని చెయ్యొచ్చు, నువ్వు నాకు చెయ్యాలనుకున్న దానం పేదలకు అన్నదానంగా మార్చు, ఈ పూట ఇక్కడికి వచ్చేటటువంటి భిక్షుకులకి అన్నం పెట్టన్నట్ట. ఆ పూట అక్కడికి 100 మంది భిక్షువులు వస్తే 100 మందికి అన్నం పెట్టేసింది అది. దానివల్ల మనసు ఇంకా మారింది, క్రమక్రమంగా పాపాలు విడిచిపెట్టింది, దాన ధర్మాలు చేసింది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో గురువుని సేవించటం వల్ల, కార్తీక స్నానం చేయటం వల్ల, ప్రదక్షిణలు చేయటం వల్ల, లోభత్వం తొలగించుకున్నట వలన, అన్నదానాలు చేయటం వలన దాని మహాపాపాలన్నీ నిష్కృతి అయిపోయాయి. దానికి 86 ఏళ్ళు వచ్చాయి. క్రమంగా కార్తీక మాస వ్రతాలు చేసింది. 86వ ఏట అందరూ చూస్తూ ఉండగా వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది. ఆ విమానానికి నమస్కరించి తన శరీరం విడిచిపెట్టి దివ్య విమానంలో దివ్య రూపంతో ప్రవేశించి హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఈ కథని వశిష్ఠుడు జనకుడికి చెప్పి క్రమంగా కార్తీక మాసాలు వ్రతాలు చేయటం వల్ల, కార్తీక మాసంలో గురువుల మాట విని అనుష్ఠానం చేయటం వల్ల ప్రతి వ్యక్తి మారిపోతాడు. ఎంత క్రూరుడికైనా ఎప్పుడొకప్పుడు మార్పు వస్తుంది, మారనివాడిని ఎవడో బాగు తీరేటది పక్కన పెట్టు. చూసావా, ఒక నీచురాలు మారి వైకుంఠానికి వెళ్ళింది. అందుకే కార్తీక మాసంలో ఈ కథలు వినాలి, అనుష్ఠానం చెయ్యాలి అంటాడు ఆయన. కాబట్టి మీరు కూడా ఇలా చేయండి, యథాశక్తిగా దాన ధర్మాలు చేయండి. భగవంతుడి దేవుళ్ళ మీకు చెవులు ఇచ్చాడు కనుక కథలు వినండి. నేను ఇందాకే చెప్పినట్టు దాన ధర్మాలు చేసే శక్తి లేని వాళ్ళు కనీసం స్నానం చేయడానికే, స్నానం అది పెద్ద ఖర్చుతో కూడింది కాదు, కొంచెం చలికి తట్టుకుంటే చాలు, అది కూడా మనకు ఆరోగ్యమే ఇస్తుంది. అలా చెయ్యండి, తరించండి, భగవంతుడు మీ వెంట ఉంటాడు, అనుగ్రహిస్తాడు అని మంగళాశాసనం చేస్తున్నాం.